ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సా
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చెంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ పుట్టు పండుగ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో ప్రపంచంలోని నలుమూలల ఉన్న సత్యసాయి సేవా సంస్థలలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సాయి సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో సాయే సాధనా దిక్సూచి అన్న అంశంపై భక్తుల అనుభవాలతో కూడిన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
ప్రేమ స్వరూపులారా,
ఎంబోడిమెంట్స్ ఆఫ్
ప్రపంచం అంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావం నువ్వు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
ఇఫ్ యూ హ్యావ్ దిస్ థాట్స్ దట్ ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్ taking everything as divine, you will be very happy in this world.
Yavari paina kodunu manam dvesham cheyukokoddu.
You should not have hatred, malice towards anybody.
Sarva bhuvana tiraskaram kesavam pratikachite nee bhagavantunu tiraskarinchinattu vaade avutavu.
Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
Kanuka bhagavantune meeku guruvu.
God is your guru.
Gurur guru
is teacher of teachers.
అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
When that high position of guru is there, why do you suffer?
కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
When you have that wish fulfilling tree by your side, that satisfies all your answers, your desires, why are you after a creeper?
కామధేనువే ఉండా అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగమేల.
When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
ఎందుకు?
Why?
కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది ఫర్మ్ దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beggar?
Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
All are children of God. All are the sparks of
God. Kanukane Gita yandu mamaivamso jeevaloke jeevabhuta sanatanaha annaru.
Therefore Gita declares that you are all the sparks of the divine and eternal.
Om Sri Sai Ram. ಓಂಕಾರಸ್ವರ ಮಂಗಳಾಚರಣ ಮಂತ್ರೋದ್ಯನ್ಮಹಾವಾಹಿನಿ ಐಂಕಾರೋದಿತ ಸಾಮಗಾನರಸ ಸತ್ಯಾನಂದ ಮಂದಾಕಿನಿ ಹ್ರೀಂಕಾರೋಜ್ವಲ ಬೀಜ ಸಂಪುಟಲಸತ್ ಪ್ರೇಮೈಕ ಸಂಚಾರಿಣಿ ಶ್ರೀಂಕಾರೋಪರಿ ಸುಂದರಿ ಸುಭಕರಿ ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯೀಶ್ವರಿ. ಸರ್ವದೇವತಾತೀತ ಸ್ವರೂಪಿಣಿ ಜಗನ್ಮಾತೃಕ ಪರಾಂಬಿಕ ಜಗನ್ಮಾತ ಶ್ರೀ ಸಾಯಿ ಮಾತ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾಲಕು ಅನೇಕ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು. ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ 95ವ ಜನ್ಮದಿನೋತ್ಸವಾನ್ನಿ ಪುರಸ್ಕರಿಸಿಕೊನಿ ನೇಡು ಅಂತೇ ನವೆಂಬರ್ 19ವ ತೇದಿನ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న విషయం ప్రపంచానికంతటికీ విదితమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి భగవానుని భక్తులందరికీ నేడెంతో శుభదినం. ముఖ్యంగా మహిళా భక్తులకు స్వామివారు ఎంతో ప్రేమతో మహిళల కోసం ప్రత్యేకంగా అందించిన పర్వదినమే నవంబర్ 19వ తేదీ. ఈ శుభ సందర్భంలో మహిళా సాధకులకు అవసరమయ్యే విధంగా ఆ మాటకొస్తే సాధనా మార్గంలో ప్రతి సాధకుడు గుర్తెరిగి వర్తించాల్సిన విషయాలను కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు సనాతనుడు, కాలాతీతుడు, నిరంజనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు. స్వరూపుడు అని పురుషవచనంగా చెప్తున్నప్పటికీ వేదాంతపరంగా తత్ అంటే అది స్త్రీవాచకమూ కాదు, పురుషవాచకమూ కాదు. అది ఒక తత్వం, నిర్గుణ పరబ్రహ్మతత్వం. కాలానుగుణంగా అవసరానికి తగ్గట్టుగా యుగధర్మాన్ని అనుసరించి ఆ పరబ్రహ్మతత్వం, ఆ నిరాకార నిర్గుణ తత్వం ఏదైతే ఉందో అది సాకారంగా ఈ భూమి మీద సంచరించి పునః ప్రేమధర్మాన్ని ఆత్మధర్మాన్ని ప్రతిష్ఠించడానికి కాలాన్ని అనుసరించి అవతరిస్తూనే ఉంటుంది. అయితే భగవంతుడు ఒక కాలానికి తగినవాడుగా మనకి ప్రాపంచిక దృష్టికి తోచినప్పటికీ కూడా అతడు సనాతనుడు. ఆ సనాతన తత్వాన్ని స్వామి ఒకనొక సందర్భంలో ఒక భక్తురాలికి ఇలా తెలియజేశారు. ఆ భక్తురాల్ని నిమిత్తంగా చేసుకుని తన నిజతత్వాన్ని మానవాళి అంతటికీ తెలియజేశారు. తనని ఒక తల్లిగా, తండ్రిగా లేదా స్నేహితునిగా భావన చెయ్యడం కంటే గురుస్థానంలో నిలిపి భావన చెయ్యడం వల్ల సాధనాపరంగా ఏ లక్ష్యసిద్ధి కోసమైతే మానవ జన్మ మనకి ప్రాప్తించిందో దాన్ని అందుకోవడానికి సులభమైన తరుణోపాయంగా పరిణమిస్తుంది అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి అలాంటి కొన్ని సంఘటనల్ని, అంటే స్వామిని గురువుగా భావించి సాధనలో మున్ముందుకు సాగిన కొందరు మహిళామణుల గాథలు మనమిప్పుడు విందాం. స్వామి తన సనాతన తత్వాన్ని ప్రకటించిన ఈ ఉదంతంతో ఆరంభించుకుందాం. ఇప్పుడు మనం వినబోతున్న ఈ సంఘటన కొడైకెనాల్ పర్యటనలో జరిగింది. కొడైకెనాల్లో స్వామివారి మహిమలు, లీలలు అనే మధుర సంగీతానికి సాయి శృతి వేదికగా మారేది. ముఖ్యంగా మొదటి అంతస్తులో ఉన్న బాబావారి గది వద్ద నిత్యం సేవలో ఉండే విద్యార్థులకు జరిగే అనుభవాలు, కలిగే ఆధ్యాత్మిక అనుభూతులు ఎంతో అమూల్యమైనవి. అలాంటి ఒకనొక సంఘటన 1999 నాటి కొడైకెనాల్ పర్యటనలో జరిగింది. అందులో భాగంగా భారతదేశపు ఒకనొక రాచకుటుంబానికి చెందిన ఒక మహిళామూర్తి కూడా అతిథిగా పాల్గొనే సువర్ణావకాశాన్ని చేజిక్కించుకుంది. ఆమె కొన్ని దశాబ్దాలుగా స్వామివారికి పరమ భక్తురాలు. భగవాన్తో ఆమె ముచ్చటించే విధానం చాలా ముచ్చటగా ఉండేది. ఒక పాత స్నేహితునితో సంభాషించినట్లుగా మాట్లాడే తీరు చూసి మిగిలిన భక్తులు ఆశ్చర్యానందాలకు లోనయ్యేవారు. ఉదాహరణకి ఈ సన్నివేశం చూద్దాం. ఎంతో లలితంగా కనిపించిన, చివరికి గంభీరమైన సత్యాన్ని ప్రకటించిన అద్భుత సన్నివేశం. ఒకనాటి సాయంకాలం కొడైకనాల్లో ఆనాటి సమావేశం ముగిశాక విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో నెమ్మదిగా ఒక్కొక్కరే రాత్రి భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా బాబావారు ఆ మహిళ వైపు చూసి, అంటే ఆ రాచకుటుంబానికి చెందిన మహిళ వైపు చూసి ఎంతో ప్రేమతో ఆమెను పేరు పెట్టి పిలిచి, "రాణి, నీ వయస్సు ఎంత?" అని నవ్వుతూ అడిగారు. ఆ మహిళా భక్తురాలు కూడా అంతే ప్రేమతో అదే చనువుతో చిరునవ్వు నవ్వుతూ, "స్వామి, నేను మీకన్నా కేవలం 5 మాసాలు మాత్రమే పిన్న వయస్కురాలిని" అన్నారు. ఆ సమాధానానికి బాబావారు చాలా సంబరపడ్డారు. స్వామి కూడా చిన్నగా నవ్వుతూ, "అది సరైన సమాధానం కాదు" అన్నట్టుగా తల పంకిస్తూ, "కాదు, అది సరైన జవాబు కాదు" అన్నారు. కాని ఆ మహిళ పట్టు విడవకుండా తాను చెప్పిన సమాధానం సరైనదే అని ధృవపరచడానికి ఎంతో ప్రయాసపడి తేదీలు గుర్తుకు తెచ్చుకుని మరీ వాటిని ఆధారం చేసుకుని నిరూపించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆమె వాదనని భగవాన్ తోసిపుచ్చారు. ఆమె ఒక్కసారిగా అవాక్కైపోయారు, దిగ్భ్రమ చెందారు. అప్పుడు భగవాన్ ఆమె దిగ్భ్రాంతిని పోగొట్టే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని, అలౌకిక విషయాన్ని విశదీకరించి ఆరంభించారు. స్వామి తన శరీరాన్ని వేలితో చూపిస్తూ, "బంగారు, నువ్వు ఈ దేహం కన్నా పిన్న వయసుదానివే, కాని నాకన్నా కాదు, నేను కాలాతీతుడను" అని తమ నిజతత్వాన్ని ఏకవాక్యంలో ప్రకటించారు. భగవంతుడు భూమి మీద అవతరించడంలోని రహస్యమే అది. ఆ పరతత్వాన్ని మనకి ఎరుకపరచడానికి, మనల్ని సాధకులుగా మార్చడానికి, సాధనతో గమ్యాన్ని చేరుకోవడంలో తోడ్పాటునందించడానికి భగవానుడు భూమిపై నడయాడేది. తన అవతార లక్ష్యం నెరవేర్చుకోవడంలో ఏమాత్రం ఏమరపాటు లేక, ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా వినియోగించుకోవడంలో స్వామివారు సిద్ధహస్తులు. కాలం భగవంతుని బహుమతి కాదు. స్వామి చెప్పినట్లు కాలమే భగవంతుడు. కాలాన్ని, కాలాతీత తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఛేదించడం అసాధ్యం.
గౌరీనాథాయ విశ్వనాథాయ శివాయ హరినాథాయ నమ శివాయ గుణాతీతాయ గుణాధారాయ గుణాతీతాయ సాయి నాథాయ నమ శివాయ
Oh!
రూపాయ ప్రతివాసాయ ప్రేమ రూపాయ ప్రతివాసాయ సాయి నాథాయ నమః శివాయ సాయి నాథాయ నమః శివాయ గౌరీనాథాయ విశ్వనాథాయ.
భగవాన్నే గురువుగా భావించి సాధనా మార్గంలో అనుసరించవలసిన ప్రతి అడుగుని అనుసరిస్తూ మున్ముందుకు సాగిన భక్తులు కోకొల్లలు. అలాంటి వారిలో ఒక భక్తురాలి గాథ ఇప్పుడు విందాం. ఒకసారి ఒక భక్తురాలు స్వామివారిని ఇలా అడిగింది. స్వామి, ప్రారబ్ధ కర్మని అధిగమించవచ్చునా అని ప్రశ్నించింది. అందుకు సమాధానంగా స్వామివారు ఇలా తెలియజేశారు, తప్పకుండా తొలగించుకోవచ్చును, ఎందుకంటే దాన్ని సృష్టించుకున్నది నువ్వే. ఇందులో భగవంతుడి ప్రమేయం ఏమీ లేదు. నువ్వే కూడగట్టుకుని నువ్వే అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వే దాన్ని అధిగమించవచ్చును కూడా అని ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేశారు. మరొక సందర్భంలో ఇదే భక్తురాలి దగ్గరికి స్వామివారు వచ్చి, నీకేం కావాలి, ఏం కావాలో అడుగు, నేనిస్తాను అన్నారు. ఇటువంటి అపురూపమైన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోదలుచుకోలేదా భక్తురాలు. వెంటనే, స్వామి నాకేమీ వద్దు, కాని ఒక ఆదర్శ భక్తురాలిగా నన్ను మలుచుకోండి అని వేడుకుంది. దానికి సమాధానంగా స్వామివారు, అలా జరగాలి అంటే నువ్వేం చెయ్యాలో తెలుసా అని బాబావారు సూటిగా ప్రశ్నించారు. తెలియదు స్వామి, దయచేసి చెప్పండి అని ప్రార్థించింది. అందుకు సమాధానంగా స్వామివారు ఇలా చెప్పారు, విధేయతను పెంపొందించుకోవాలి అన్నారు. ఇంకా వివరంగా చెప్తూ, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సమస్థితిలో ఉండాలి. ఉదాహరణకి, కొన్ని సందర్భాల్లో నిన్ను నేను ఆదరంగా చూడవచ్చును, మరొక సందర్భంలో కఠినంగా నిన్నెవరు రమ్మన్నారు వెళ్లిపో అని చెప్పనూవచ్చును. అయినా రెండు సందర్భాలని సమానంగా స్వీకరించి స్థితప్రజ్ఞతతో ఉండాలి. నేను ప్రేమగా ఉన్నప్పుడు సంతోషంగాను, ఆగ్రహించినప్పుడు విచారంగానూ ఉండడం భక్తుని లక్షణం కాదు అన్నారు. ఆమె ఆ విషయాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా బాబావారు ఒక ఉదాహరణ చెప్పడం ప్రారంభించారు. అది ఆవిడ జీవితం నుండి. కొద్ది కాలం క్రితం నువ్వు బృందావనానికి ఒకరికి భజనలు నేర్పించడానికి వచ్చేదానివి అవునా అని అడిగారు. అవును స్వామి అన్నది ఆ భక్తురాలు. నేను నా సోదరితో కలిసి బెంగుళూరు పట్టణ ప్రాంతంలో నివాసంగా ఉండేదాన్ని. అక్కడి నుండి ఒక విదేశీ స్నేహితురాలికి భజన్లు నేర్పడానికి ఈ శివారులో ఉన్న బృందావనికి వచ్చేదాన్ని అని వివరంగా చెప్పింది. ఈ భజనలు నేర్చుకుంటున్న విదేశీ భక్తురాలు కూడా ఎన్నో దివ్యానుభూతులు, దివ్యానుగ్రహ ఆశీస్సులు పొందిన మహిళే. ఈమె కూడా త్రయీ క్రింది అంతస్తులో నివసించడానికి భగవాన్ అనుమతించారు. అలాంటి సమయంలో బాబావారు కొంతకాలం చెన్నైలో పర్యటనకి వెళ్లారు. ఆ సందర్భంలో ఈ విదేశీ భక్తురాలు భజనలు నేర్చుకోవడానికి ఈ బెంగుళూరు భక్తురాల్ని సంప్రదించింది. అలా ఆ భజన తరగతులు మొదలయ్యాయి. బెంగుళూరు నుండి వచ్చి ఆమెకి రోజూ భజనలు నేర్పించడంలో ఎంతో ఆనందాన్ని పొందేదాన్ని అని ఆమె ఆ రోజుల్ని తలుచుకుంటారు. భగవాన్ చెన్నైలో ఉన్నంతకాలం ఈ విదేశీ భక్తురాలికి భజన్స్ నేర్పించడం అనేది తన దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. ఒకనాడు స్వామి చెన్నై నుండి బృందావనికి వచ్చేశారు. ఈ విషయం తెలియని ఈ బెంగుళూరు భక్తురాలు, అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సాధకురాలు, యథావిధిగా బృందావన్ చేరుకుంది. ఆమె బృందావన్ ఆశ్రమానికి చేరిన సమయంలో బాబావారు లోపలున్నారు. కొంతసేపటి తరువాత ఆ విదేశీ భక్తురాలు వచ్చి, ఈరోజు నా పుట్టినరోజు, భగవాన్ ఈరోజు రావడం నా భాగ్యం, ఈరోజుకి భజన తరగతిని వదిలేద్దామా దయచేసి అని అర్థించింది. అంటే ఎక్కడో శివారు ప్రాంతంలో ఉన్న బృందావనికి ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి అంత దూరం నుండి ప్రయాణం చెయ్యడం వృధా అయిందన్నమాట. ఆ భావాన్ని ఈ భక్తురాలి ముఖంలో ప్రస్ఫుటంగా చూసిన విదేశీ భక్తురాలు కాస్త అనునయంగా, అయినా స్వామి ఆశీస్సులు లేకుండా వెనక్కి వెళ్లిపోవడమేమిటి, నేనిప్పుడే లోపలికి వెళ్లి నువ్వు వారి దర్శనం చేసుకునేందుకు వారి అనుమతి తీసుకుని వస్తాను అని చెప్పింది. అన్నట్టుగానే లోపలికి వెళ్లి, స్వామి, నాకు రోజూ భజన్స్ నేర్పించడానికి ఎంతో దూరం నుండి ఒక భక్తురాలు కొంతకాలంగా వస్తోంది. ఆమె ఈరోజు కూడా వచ్చింది, కాని ఈరోజు మీ దివ్య సమక్షంలో గడపాలని ఉంది. ఆమె అంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు ఆమె శ్రమ వృధా కాకుండా మీ దివ్య దర్శనం చేసుకోవచ్చునా, ఆమెను లోపలికి అనుమతించగలరా స్వామి అని ప్రార్థనాపూర్వకంగా అడిగింది. బాబావారు వెంటనే స్పందిస్తూ, లేదు, ఆమెను వెళ్లిపోమ్మని చెప్పు అన్నారు. ఈ అనుకోని పరిణామానికి ఆశ్చర్యపోయిన ఆ భక్తురాలు కాస్త అర్థిస్తూ, అదేమిటి స్వామి, ఆమె ఎందుకు మీ దర్శనం చేసుకోకూడదు అని నెమ్మదిగా స్వామితో వాదన ప్రారంభించింది. ఇంతలో స్వామి సమక్షంలో ఉన్న మరొక భక్తులు కూడా ఆ బెంగుళూరు భక్తురాలు తనకీ బాగా తెలిసి ఉండటంతో, స్వామి, ఆమె కూడా మీ భక్తురాలే కదా, మరెందుకు ఆమెను మీ దర్శనానికి అనుమతించడం లేదు, దయచేసి ఆమెను లోపలికి రానియండి అని ప్రార్థించారు. ఏదేమైనా ఎంతమంది ప్రార్థించినా భగవాన్ తన పట్టు సడలించలేదు. ఏమాత్రం చెలించకుండా ఎంతమాత్రం వీలుపడదు, ఆమె లోపలికి రావడానికి వీలులేదు, వెళ్లిపోమ్మని చెప్పండి అన్నారు. అదే హెచ్చు స్వరంతో, పూర్తి నిస్పృహతో, ఇక చేసేదేం లేక విచారవదనంతో ఆ విదేశీ భక్తురాలు బయటకు వచ్చి ఎలాగో గొంతు పెగుల్చుకుని, నన్ను క్షమించు స్వామిని, ఎంతగా ప్రార్థించినా నువ్వు దర్శనం చేసుకోవడానికి అనుమతించడం లేదు, నువ్వు వెళ్లిపోవలసిందే అని ఒక్కొక్క మాట కూడదీసుకుని పలికింది. ఆ రోజుల్లో బృందావన్ ఆశ్రమం నుండి బెంగుళూరు సిటీకి ప్రయాణం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. ట్రైను, బస్సు, ఆటో ఇలా రకరకాలుగా ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉండేది. పాపం ఈమె ఆ వ్యయప్రయాసల కోర్చి కేవలం ఈ విదేశీ వనితకు భజన్స్ నేర్పించడానికి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేది. సరే, ఇక దర్శనం లేదని రూఢీపరుచుకుని గబగబా తిరుగు ప్రయాణానికి సిద్ధమై రైలెక్కి కూర్చుంది. అంతే, అంతవరకు ఎంతో ప్రయత్నంతో ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా ధారాపాతంగా వర్షించాయి. మనసు బాగా కుంగిపోయినప్పుడు బుద్ధి ఎంతగా చెప్పినా వినపడదు కదా. సరిగ్గా అలాగే ఉంది ఈమె పరిస్థితి కూడా. మెదడు మొదళ్లలో వేవేల ప్రశ్నలు మొలకెత్తుతున్నాయి. స్వామి ఎందుకు నా పట్ల ఇంత నిర్దయగా ఉన్నారు? నా మీద కాస్తైనా ప్రేమలేదా? ఇంత కాఠిన్యం ఎందుకు? ఒక్కసారి నన్ను దర్శనం చేసుకోనిస్తే ఏం పోతుంది? నేనెంతో ఆనందించేదాన్ని కదా. కాని స్వామికి నా జీవితంలో అంత సంతోషం దక్కడం ఇష్టం లేనట్టుంది. లేకపోతే అలా ఎందుకనుకుంటారు? అసలు అలా ఎలా అనగలిగేరు స్వామి అని పరిపరి విధాల మనసుని పరిగెత్తించింది. హృదయం క్షణక్షణానికి బరువెక్కిపోతోంది. ఎన్నో ఆలోచనలు మనసుని ముసురుకుంటున్నాయి. ఇలాంటి నిర్వేదంలో కాసేపు కూరుకుపోయాక నెమ్మదిగా బుద్ధి తన పని తాను చెయ్యడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా వివేకం మేల్కొంది. తనని తాను ఊరడించుకుంటూ, లేదు లేదు, నేను స్వామిని ఇలా ప్రశ్నించకూడదు, స్వామి చర్యలని సందేహించకూడదు. బాబావారు నాకు సాక్షాత్తు గురువు. స్వామి ఎన్నోసార్లు గురువుని ఎట్టి పరిస్థితుల్లో సందేహించకూడదు అని చెప్పారు. కాబట్టి స్వామి ఏం చెప్పినా ఏం చేసినా నేను స్వీకరించవలసిందే అని మనసుకి నచ్చ చెప్పుకుంది. ఇలా తనని తాను సంభాళించుకుని కాసేపు తెప్పరిల్లినా మళ్లీ పదే పదే స్వామి తనను ఎందుకు దర్శనం చేసుకోనివ్వలేదు, నేను స్వామికి చిరకాల భక్తురాలినే కదా అనే ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఇలా జరిగిన అన్నేళ్ల కిందటి ఉదంతాన్ని అంతా స్వామి ఆనాడు బాల్కనీలో ఆమెకి గుర్తు చేశారు. గుర్తు చెయ్యడమే కాకుండా గురువుగా బోధ కూడా చేశారు. నువ్వానాడు ట్రైన్లో కూర్చొని ఏమనుకున్నావు? నీకు ముందుగా వచ్చిన ఆలోచన ఏమిటి? స్వామి ఇలా ఎలా చేశారు? స్వామికసలు ప్రేమే లేదు అని. మరి నీ రెండవ ఆలోచనేమిటి? లేదు లేదు, స్వామికి అన్నీ తెలుసు. ఎప్పుడు ఏం చెయ్యాలో స్వామికే తెలుసు. ప్రశ్నించడానికి నేనెవర్ని అని కదా. ఈ నీ రెండవ ఆలోచనతో నిన్ను నువ్వు తాత్కాలికంగా ఓదార్చుకోగలిగావే కాని నీకు నిజంగా తత్వం బోధపడలేదు, అందుకే నీకు ఆనాడు ఆ దుఃఖం అన్నారు స్వామి. ఇలా బోధపరుస్తూ ఆమెకు ఆనాడు ఎంతో నిగూఢమైన విషయాన్ని తెలియజేశారు. నిజానికి ఆ భక్తురాలిని నిమిత్తమాత్రంగా చేసుకుని యావత్ భక్త సమూహానికి ఒక గొప్ప విషయం విశదీకరించారు స్వామి. బంగారు, నేనీనాడు ఇక్కడకు ఎందుకు వచ్చానంటే నీకొక విషయం తెలియజేద్దామని. ఆనాడు నీకు ముందుగా ఉదయించిన ఆలోచన అసలు రానే కూడదు. నీకొచ్చిన రెండవ ఆలోచనే అసలు భక్తులు అనేవారికి రావలసింది. నీవెవరు నా చర్యల్ని ప్రశ్నించడానికి? ఆదర్శ భక్తులు అన్నింటినీ స్వీకరించాలే తప్ప దేనినీ ప్రశ్నించకూడదు. నీ రెండవ భావమే సద్భావం. ఎప్పుడూ నీ ఆలోచనా విధానం అలాగే ఉండాలి. అది కనుక అభ్యాసం చేస్తే ఆదర్శవంతమైన భక్తురాలివి అవుతావు. అలా అవ్వాలి అంటే గురువుని ఎప్పుడూ ప్రశ్నించకూడదు, విధేయత అలవరుచుకోవాలి అన్నారు. అలా ఆనాడు ఆమెను ఒక సాధనంగా నిలబెట్టి సాధకులందరికీ సాధనా మార్గాన్ని బోధపరిచారు స్వామి. విధేయతే భక్తునికి ఉండవలసిన సలక్షణం. అలాంటి భక్తుల పట్ల ఆకర్షితుడవడమే భగవంతుని విలక్షణం. భక్తుల నిరంతర శరణాగత తత్వమే భగవంతుని అవ్యాజ ప్రేమతత్వాన్ని అనుభవంలోకి తెస్తుంది. భగవంతుడు కాలాతీతుడు, కాలదర్ప దమనుడు, కాలస్వరూపుడు. కాబట్టే గురువుగా సాధకులకు అణువణువున అడుగడుగున ప్రేరణ కలిగిస్తూ స్ఫూర్తి నింపుతూ వారు ఆ మార్గంలో సవ్య దిశలో అడుగులు వేసేలా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు తనను వారి ఎదుట సాక్షాత్కరింపజేస్తూ ఆవిష్కరించుకుంటూ వాళ్లకి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాడు. అదే భగవంతుణ్ణి గురువుగా భావించి గురుస్థానంలో నిలుపుకోవడం అంటే. భగవానుడు కూడా తాను ఆ పాత్రని పోషించడానికే ఎక్కువగా తపిస్తూ ఉంటాడు. అలాంటి మరొక సంఘటన ఇప్పుడు విందాం. ఆధ్యాత్మిక సాధనలో ఆత్మ పరిశీలనకు ఎంత ప్రాముఖ్యతనుందో ఈ సన్నివేశం మనకి తెలియజేస్తుంది. ఇది సుమారు 50 దశకంలో భగవాన్ దివ్య సన్నిధిలు తమ ఆధ్యాత్మిక సాధన పరిపుష్టం చేసుకోవాలి అనే తలంపుతో ఇద్దరు సోదరీమణులు స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇంకా చేరకపోవడంతో వీరిరువురూ స్వామివారి ప్రత్యక్ష సన్నిధిలో తమ సమయం గడిపే మహద్భాగ్యం పొందారు. స్వామి యొక్క అనుగ్రహాన్ని విభిన్న రీతుల్లో అందుకున్న భాగ్యశాలురు ఈ ఇద్దరు సోదరీమణులు. బాబావారు నిర్దేశించిన మార్గంలో వారినే మార్గదర్శిగా భావిస్తూ తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడంలో చాలా కఠోరమైన దీక్షతో ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు భగవాన్ ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాక ఒకనాడు స్వామి వారిని ప్రత్యేక సంభాషణకి పిలిచారు. ఆ సందర్భంలో వారిని బాబావారు ఇలా ప్రశ్నించారు. మీరు ఇంతవరకు చాలా సాధన చేశారు, ఇంత కఠోరమైన సాధనా ఫలంగా మీరీ పాటికి చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మీరింతకాలం నామస్మరణతో, నామ సంకీర్తనలతో, ఆధ్యాత్మిక గ్రంథ పఠనంతో గడిపారు. అయినప్పటికీ మీరింకా చేరుకోవలసిన స్థాయికి చేరుకోలేదు. ఎందుకో తెలుసా అన్నారు. స్వామి నోటి వెంట ఆ మాటలు వినబడగాని ఆ అక్కా చెల్లెలిద్దరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఖచ్చితంగా తాము అలాంటి స్పందన ఆశించలేదు భగవాన్ నుండి. భగవాన్ మాటలతో హతాశులై తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని తమ సాధనా పథంలో మార్పులు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే స్వామివారితో, స్వామి, దయచేసి మేమెక్కడ పొరపాటు చేస్తున్నామో చెప్పండి. మేము మా సాధనంతా సక్రమంగా కొనసాగిస్తున్నాము అనుకుంటున్నాం అన్నారు. ఎంతో కరుణాపూర్ణులైన స్వామి వారితో, కేవలం సాధన మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేర్చదు, సాధనతో పాటు ఆత్మపరిశీలన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆత్మావలోకనం చేసుకోవడం వల్లనే ఒక మనిషిగా నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకోగలుగుతావు అన్నారు. సామాన్యంగా మన ప్రవర్తన, నడవడిక అన్నీ ఆత్మస్థాయి నుండి కాకుండా భౌతిక స్థాయి నుండి ఉంటాయి. అంటే మన ఆలోచన సరళి అంతా దేహ సంబంధమైన తల్లి, తండ్రి, తోబుట్టువులు ఇలా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. బాబావారు ఇంకా ఇలా చెప్పారు, ఆత్మవిశ్లేషణ చేసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నామో, చేస్తున్న తప్పిదాలేమిటో తెలుస్తాయి. ఇటువంటి ఆత్మస్థాయి పరిశీలన లేకుండా సాధనలో పురోగతి సాధించటం అసాధ్యం. ఇక ఇప్పటి నుండి మీ సాధనను నాలుగవ వంతుకు పరిమితం చేసుకోండి. ఆత్మపరిశీలనకు మూడు వంతులు కేటాయించండి. అప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రగతి వేగవంతం అవుతుంది అని ఇంకా వివరిస్తూ, ఎలా సంభాషిస్తున్నావు, ఏ విషయాలు చెవిన వేసుకుంటున్నావు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావు, ఇలాంటి విషయాలన్నీ చాలా సూక్ష్మస్థాయిలో విశ్లేషించుకుంటూ ఉండాలి. నేను చేస్తున్నది సరైనదేనా, ఆధ్యాత్మిక పరంగా ఒప్పదగినదేనా, నా ఆలోచన విధానం సరిగ్గా ఉన్నదా, నా మాట తీరు సక్రమంగా ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడికక్కడ వేసుకుంటూ ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవడం వల్ల మార్గం సుగమం అయ్యి ప్రయాణం త్వరితగతిలో సాగుతుంది అన్నారు స్వామి. మరి కాస్త విశదీకరిస్తూ, ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా సాఫీగా సాగాలి అంటే జీవితం ఎంతో నిరాడంబరంగా ఉండాలి. ఈ ప్రయాణం ఎప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది అంటే, మీ సామాన్లు ఎంత తక్కువగా ఉంటే అంత సుఖంగా ఉంటుంది. సామాన్య జీవితానికి అత్యంత అవసరమైన వస్తు సామగ్రి తప్పిస్తే ఇంకేమీ కూడేసుకుని ఉంచుకోకూడదు. అలా ఎక్కువగా సామాన్లు పొందుపరుచుకోవడం వల్ల క్రమేణా మనసు వాటి మీదకి మళ్లిపోయి వాటి పట్ల వ్యామోహం పెరుగుతుంది. అలా మమకారం పెరిగితే అది ఆధ్యాత్మిక మార్గానికి పెద్ద అవరోధంగా మారుతుంది అని ఎంతో దయతో తెలియజేశారు. సరైన సమయానికి భగవాన్ వారికందించిన ఈ దిశానిర్దేశం, మార్గనిర్దేశకత్వం ఒక్కసారిగా వారి జీవితాలని అనూహ్యంగా మార్చేసింది. భగవాన్ అందించిన ఆ అమూల్యమైన సందేశాన్ని హృదయస్థం చేసుకుని ఎంతో జాగ్రత్తగా అనుసరించేవారు. క్రమేణా బాబావారి ఉనికిని అన్నింటా అనుభూతి చెందడం ప్రారంభించారు. వారి దివ్య ప్రేమని అనుభవించి నలుదిశలా ప్రసరింపజేశారు. ప్రశాంతి నిలయంలో ఉండే సాధకులకు వీరిద్దరి ఆధ్యాత్మిక ప్రగతి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆశ్రమవాసులకి వీరు గొప్ప ప్రేరణగా వెలుగొందారు. మన ప్రతి ఆలోచనని, మాటని, చేతని స్వచ్ఛమైన ప్రేమ అనే గీటురాయి మీద పరీక్షించుకోవాలి. ఆ పరీక్షలో నెగ్గితే మనం పురోగమిస్తాం, లేదా మనం సత్కర్మలు అనుకుంటున్నవన్నీ నిరుపయోగమైనవే. భగవంతుడు తాను గురువుగా వ్యవహరించడానికి సిద్ధమైనప్పటికీ సాధకుడు అనుక్షణం, అణువణువున, అనునిత్యం తనకు దిశానిర్దేశం చెయ్యమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆ గురువు ఆజ్ఞ కోసం పరితపించాలి. ఆ పరితాపమే తపస్సుగా మారిపోవాలి. అలా గురువుగా భగవాన్ని తనకు దిశానిర్దేశం చెయ్యమని వేడుకున్న ఒక భక్తురాలి ఉదంతం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 1952 సంవత్సరంలో జరిగింది. ఒకనాడు భజన కార్యక్రమం కొనసాగుతూ ఉండగా హఠాత్తుగా పాటలు ఆపమన్నారు స్వామి. అక్కడ ఉన్న భక్తుల్లో ఒక మహిళను చూసి, నువ్వు పాడుతావా అని అడిగారు. అందుకు సమాధానంగా, స్వామి, నేను కర్ణాటక సంగీతం పాడలేను, హిందుస్థానీ సాంప్రదాయంలో పాడగలను అని చెప్పింది. స్వామివారు సరే అన్నారు. వారి అనుజ్ఞ అయిన వెంటనే ఆమె ఒక హృద్యమైన భజన ఆలపించింది. అది అఖండ రామనామ జపం వల్ల అశాశ్వతమైన జగత్తు పట్ల కలిగే నిర్వ్యామోహాన్ని తెలియజేసే సంకీర్తన. ఆ మర్నాటి ఉదయం భగవాన్ మళ్లీ ఆ మహిళాభక్తురాలు వైపు చూసి మళ్లీ అదే భజన పాడమని చెప్పారు. ఇక మూడవ రోజు ఆమె మందిరానికి వెళ్తూ ఒక కొత్త భజన పాడడానికి మానసికంగా సిద్ధమైంది. యథాప్రకారం భగవాన్ ఆమెను మహిళల సమూహంలో గుర్తించి భజన పాడమని అడిగారు. ఆమె తాననుకున్న ప్రకారం కొత్త పాట పాడుదామని సిద్ధమవగాని భగవాన్ ఆమెను ఆ పాత భజనే పాడమని సుస్పష్టంగా ఆదేశించారు. నాలుగవ రోజు మాత్రం ఆమె దృఢంగా నిర్ణయించుకుంది. ఈరోజు కనుక స్వామి నన్ను పాడమని అడిగితే నేను ఖచ్చితంగా కొత్త భజన ఆలపిస్తాను అని. కాని రోజులాగే ఆనాడు కూడా భగవాన్ ఆమెను ఆ పాత భజనే గానం చెయ్యమని ఆదేశించారు. ఆమె స్వామి ఆజ్ఞను శిరసావహించి పాడడానికి సిద్ధపడినా కాస్త అసహనానికి లోనయ్యింది. తాను మరొక భజన పాడగలుగుతుంది, తనకి ఇంకా చాలా పాటలు వచ్చును, కాని స్వామి పదే పదే ఇదే పాట పాడమంటున్నారు. ఆ మరుసటి దినం కూడా ఇదే పునరావృతం అయ్యింది. కాని ఈసారి ఆమె వినయంగా లేచి నిలబడి, స్వామి, నాకు ఇంకా చాలా భజనలు వచ్చును, నేను మరొక భజన పాడవచ్చునా అని అడిగింది. అడిగిందే తడవుగా స్వామివారు ఆమె అభ్యర్థనని తోసిపుచ్చుతూ, అవసరం లేదు, అదే భజన పాడు అన్నారు. ఇక మరో అవకాశం లేనందువల్ల ఆమె అదే భజన పాడడానికి సిద్ధమైంది. కొద్ది రోజుల తరువాత 5 మహిళా భక్తుల్ని మందిరం మొదటి అంతస్తుని శుభ్రపరచమని స్వామివారు సేవని అప్పగించారు. వారిలో ఈ మహిళ కూడా ఉన్నది. వాళ్లంతా అక్కడ సేవ చేస్తూ ఉండగా స్వామివారు ఒక భజన ఆలపిస్తూ అక్కడికి వచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ భజన మరేదో కాదు, ఆమె చేత పాడించుకున్న రామనామ జపనారి అన్న భజన. అది వింటూనే ఆమె, నా చేత అన్నిసార్లు ఈ పాట పాడించడమే కాకుండా ఇప్పుడు మళ్లీ నాకెందుకు అదే పాట వినిపిస్తున్నారు అని తనలో తాను అనుకుంది. అలా మనసులో అనుకున్నదే కాని స్వామితో అనే సాహసం చెయ్యలేదు. ఆశ్చర్యపోతూ స్వామివైపు చూస్తూ ఉంది. ఆమె కళ్లల్లోని ఆశ్చర్యాన్ని గమనించిన స్వామి, నేను అదే భజన ఎందుకు పాడుతున్నానా అని విస్తుపోతున్నావు కదూ, నాకు తెలుసు, నేను ఇదే భజన ఎందుకు పదే పదే పాడుతున్నానంటే ఈ భజనలో సమస్త జ్ఞానం యొక్క సారం నిండి ఉంది, ఆ సారాన్ని గాని జీర్ణించుకుంటే అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు, ఇదొక్కటి సాధిస్తే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో గమ్యం చేరుకున్నట్లే అని ఆమెకు ఆ భజన పరమార్థం బోధించారు. స్వామివారి వాక్కులకు అవాక్కైపోయిన ఆ భక్తురాలు, నేను బాబావారి చర్యలను ఎంత తేలిక భావంతో తీసుకున్నాను అని ఎంతో పశ్చాత్తాపడి స్వామిపై తనకున్న విశ్వాసం, తాను భజన సంకీర్తన చేసే విధానం ఏ స్థాయిలో ఉన్నాయో ఆత్మావలోకనం చేసుకుని బాధపడింది. ఈ సంఘటన అనంతరం మొట్టమొదటిసారిగా తాను స్వామి సన్నిధిలో అన్నిసార్లు గానం చేసిన భజన కీర్తన అర్థంలోకి తొంగిచూసింది. హృదయపూర్వకంగా ఆ భావాన్ని అవగాహన చేసుకుందుకు ప్రయత్నించింది. ఆ భజన భావం ఇది: రామనామాన్ని స్మరించు, నిరంతరం రామనామాన్ని స్మరించు, ఊపిరి ఉన్నంత వరకు నా ఇల్లు, నా డబ్బు, నావాళ్ళు అనే మమకారంతో కొట్టుమిట్టాడుతావు. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే ఏదీ నీది కాదు. తల్లి, తండ్రి, మిత్రుడు అంతా కేవలం నీ భ్రమ. ఈ జగత్తంతా నీ భ్రమ మాత్రమే. ఇదంతా నీ మనస్సు యొక్క ప్రతిబింబం. నీ చుట్టూ బంధాలన్నీ అల్లుకున్నట్టే అనిపిస్తాయి, కాని అదంతా ఒట్టి మాయ. అవేవీ సత్యం కానే కాదు. నువ్వు కేవలం నీ పాత్ర పోషిస్తున్నావు. నీ జీవిత చరమాంకంలో అన్నింటినీ, అందరినీ వదిలిపెట్టి అంతిమయాత్ర చెయ్యవలసిందే. ఇదంతా స్వప్న సదృశం. కనుక ఓ మానవుడా, నిరంతరం అవిచ్ఛిన్నంగా రామనామాన్ని స్మరించు అని ఆ భజన భావం. ఈ అనుభవాన్ని పొందిన భాగ్యవంతురాలైన ఆ మహిళ ఆ భజన గీతంలోని సారాన్ని జీర్ణించుకొని ఇలా వ్యక్తీకరిస్తున్నారు. ఎరుక కలగడం అంటే ఎప్పుడో జీవిత అంతిమ సమయంలో జరిగే సంఘటన కాదు. జీవితం ఒక స్వప్నం అన్న సత్యం బోధపడితే వెంటనే ఈ లౌకిక వ్యవహారాలైన వాటిని ఒక పగటి కలగా భావించగలిగే పరిణితి కలగడమే అసలైన జ్ఞానోదయం. మన నిజతత్వాన్ని మనం తెలుసుకున్న తక్షణమే ఈ ప్రాపంచిక బాధలన్నీ ఒక్కసారిగా నిష్క్రమిస్తాయి అంటారు. అలా ఆ గీతంలోని అర్థాన్ని ఆ భక్తురాలితో పాటు మనము అవగాహనలోకి తెచ్చుకుని అనుభవంగా మార్చుకుని అక్షర సత్యాన్ని, అక్షరమైన సత్యాన్ని మన జీవిత సారంగా మలుచుకుందాం. జై సాయిరాం.